ఓం శాంతి. జీవన సూత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కర్మఫలం గురించి చర్చించుకుందాం. ప్రతి కర్మకు ఫలం ఉంటుంది. గీతాచార్యుడు కర్మయందు అధికారము కలదు, కాని ఆ కర్మఫలం పైన నీకు అధికారం లేదు అని మనకు ముందే తెలియచేశారు. అంటే మనం చేసేటువంటి కర్మ, ఆచరించేటువంటి సమయంలో మనం తీసుకునేటువంటి నిర్ణయం పైన మనకు పూర్తి అధికారము ఉంది. మనం ఎటువంటి కర్మను ఆచరించాలో, ఎలా ఆచరించాలో, అది పరోపకారయుక్తమైన కర్మ అయినా, పరపీడనాయుక్తమైన కర్మ అయినా, లేక స్వోపకారకమైన కర్మ అయినా, లేక స్వయానికి దుఃఖాన్ని కలిగించే కర్మ అయినా, లాభమైనా నష్టమైనా, ఉపయోగకరమైనదైనా లేక హానికరమైనదైనా, ఎటువంటి కర్మనైనా ఆచరించేటువంటి సమయంలో దానిని ఎలాగైనా ఆచరించగలిగే అధికారం మనకు పూర్తిగా ఉంది. కానీ ఆ కర్మ ఆచరణ పూర్తయిన తరువాత ప్రతి కర్మకు ఏ విధంగా ఫలము ప్రతిఫలము లభిస్తుందో, అదేవిధంగా ఆ కర్మకు ఫలితంగా వచ్చేటువంటి ప్రాప్తి, చేసిన కర్మను బట్టి కలిగేటువంటి ప్రాప్తి, ఆ ప్రాప్తిని మనం మార్చలేం. ఆ ప్రాప్తిని మార్చేయడం ఎవరి తరము కాదు. కాబట్టి మనం కర్మ ఫలితాన్ని మార్చలేము. కాబట్టి విజ్ఞత కర్మను మార్చుకోవడంలోనే ఉంది. జీవితంలో వచ్చేటువంటి అనేక పరిస్థితులు, దుఃఖాలను కలిగించేటువంటి సమయంలో మనం అప్రయత్నంగానే ఒక మాట వాడుతూ ఉంటాం. కొందరు తమ చేతిని నుదుటి మీద కొట్టుకుంటూ నా కర్మ అంటూ ఉంటారు, లేక నా కర్మరా బాబు అంటూ ఉంటారు. ఏమిటి దాని అర్థం? నా కర్మ అని అంటున్నప్పుడు దాని అర్థం ఏమిటి? ఇది ఎవరో చేసింది కాదు, నేను చేసిందే అని. నేను చేసిన కర్మ ఇప్పుడు నాకు ఈ విధంగా ఫలితమై వస్తోంది అని దాని అర్థం. అంటే కర్మ ఫలం వచ్చినప్పుడు నా కర్మ అని మనసు ఆత్మ గుర్తు చేసుకుంటోంది. మరి ఈ కర్మ ఫలం ప్రతి ఒక్కరికి వారి వారి పూర్వకర్మను ఆధారపడి, వారు చేసినటువంటి గత కర్మల ఆధారం పైన లభిస్తూ ఉంటుంది, ప్రాప్తిస్తూ ఉంటుంది. అది విద్య రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, లేక సుఖప్రాప్తుల రూపంలో కావచ్చు, లేక ఇంకే విధమైనటువంటి దుఃఖ రూపాలలో కూడా కావచ్చు. ఏ విధమైనటువంటి ప్రాప్తి అయినా కర్మను బట్టే లభిస్తుంది. కష్టపడి విద్యార్థి చదువుకుంటే, తను బీజాలు నాటేటువంటి సమయంలో రైతు బీజాలను నాటితే వాటి అవి చక్కగా మెల్లగా చిగురించి వికసించి ఒక మహావృక్షంగా మారినప్పుడు దాని ఫలితాలు వాటంతటవే లభిస్తూ ఉంటాయి. ఫలితాలు లభించేటప్పుడు చేయవలసినటువంటి కృషి తక్కువగా ఉంటుంది. కానీ బీజాలను నాటేటప్పుడు చేయవలసినటువంటి కృషి ఎక్కువగా ఉంటుంది. ఇలా తను నాటినటువంటి బీజాలు తనకు ఫలాలను జీవితాంతం అందిస్తూ ఉంటాయి. అదేవిధంగా విద్యార్థి చదువుకునేటువంటి సమయంలో అల్లరి చిల్లరగా తిరుగుతూ, లేక బాహ్యమైనటువంటి ఇతర వ్యాపకాలలో ఎక్కువగా గడుపుతూ చదువుని అశ్రద్ధ చేశాడు. అలా అశ్రద్ధ చేశాడనుకుంటే ఆ సమయంలో చదువు పైన పూర్తిగా ఏకాగ్రం చేయాలా లేక అల్లరి చిల్లరగా తిరగాలా అనేటువంటి విషయంలో నిర్ణయం తీసుకునేందుకు తనకు పూర్తి అధికారం ఉంది. తల్లిదండ్రులు చెప్పినా లేక ఉపాధ్యాయులు చెప్పినా లేక మిత్రులు చెప్పినా తను చేయాలా చేయకూడదా అన్న నిర్ణయం తీసుకునే అధికారం తనకు పూర్తిగా ఉంది. కానీ దాని ఫలితంగా తను చదువు పూర్తయిన తర్వాత పరీక్షలు రాసిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలను తను నియంత్రించలేడు, దానిని మార్పు చేయలేడు. అదేవిధంగా ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలోనూ జీవితంలో కర్మలను ఆచరించేటువంటి సమయంలో వాటిని ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో చేయాలి, చేయాలా వద్దా, చేయొచ్చా లేదా అనేటువంటి విచక్షణ అంతా మనపైనే ఉంది. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మనకు ఫలితాలను ఇస్తాయి. ఇది ఈ ప్రక్రియ అయితే, ఈ జన్మలోని విషయాలైతే, ఒక వ్యవసాయదారుడు నాటినటువంటి బీజాలు తనకు కొద్ది సమయంలో ఫలితాలను ఇస్తాయి. విద్యార్థి జీవితంలో ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడి చదువుకునేటువంటి ఆ విద్యార్థికి ఆ ఫలితాలు ఈ సమయం అయిన తర్వాత ఉద్యోగ రూపంలో కానీ జీవితంలో తాను సాధించవలసినటువంటి అనేకమైన లక్ష్యాలలో కానీ తనకు ఉపయుక్తమవుతాయి. ఇది ఈ జన్మకు సంబంధించినదైతే, ఇక పూర్వ విషయాలకి వెళ్ళినట్లయితే మనం చేసేటువంటి ప్రతి కర్మ మనకి ఒక బ్యాలెన్స్గా ఉంటుంది. ఇప్పుడు చేసినటువంటి కర్మల ఫలితాలు కొద్ది సమయంలో లభిస్తాయి, ఇంకొన్ని మిగిలిపోతాయి. ఫలితాలు రాకముందే మనం తనువు ఛాలెంజ్ చేయవచ్చు, దాన్ని మనం మరుజన్మలోకి తీసుకువెళ్తూ ఉంటాం. అలా మనతో పాటు మన కర్మలు వస్తూ ఉంటాయి. ఈ దేహం శాశ్వతమైంది కాదు, కానీ కర్మఫలం మనతో పాటు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కర్మఫలాన్ని మనం ఏ విధంగా పొందుతున్నాము అనే విషయంలో మనం గమనించినట్లయితే, కొంత కొంతమంది చేసే ప్రతి పనిలోనూ విజయాలు లభిస్తూ ఉంటాయి, కొద్దిమంది చాలా కష్టపడిన విజయాలు లభించవు. కొంతమంది అన్నీ సహజంగా ఉంటాయి, కొన్ని సందర్భాలలో కొందరు మట్టిని పట్టుకున్నా బంగారం అయిపోతుంది అంటుంటారు, అలాగే మరికొంతమంది బంగారం పట్టుకున్నా మట్టి అయిపోతుంది అని అంటూ ఉంటారు. ఏ కారణము? కొంతమందికి విద్య చాలా సహజంగా లభిస్తూ ఉంటుంది, కొంతమంది ఎంత కష్టపడినా లభించదు, కొంతమందికి ఆరోగ్యం జీవితాంతం ఉంటుంది, కొంతమందికి బాల్యం నుండే ఆరోగ్యంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వీటన్నిటి వెనుక కూడా కొన్ని సూక్ష్మమైనటువంటి కర్మఫలాల ప్రభావాలు మనపైన పనిచేస్తూ ఉంటాయి. సరే, మరి మన పూర్వకర్మలు మనకు గుర్తులేవు, ఆ పూర్వకర్మల్లో మనకు వచ్చేటువంటి కర్మఫలం మంచిగా ఉంటుందా లేక చెడుగా ఉంటుందా అన్నది మనం ఎలా తెలుసుకోవచ్చు? మనం పూర్వం ఎటువంటి కర్మలను చేసి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? దీనికి ఒక సరళమైన ఉపాయం ఉంది. మనకు కలిగేటువంటి ఆలోచనలు, ఆలోచనల్లో ఉన్నటువంటి క్వాలిటీని బట్టి మన గతంలో ఉన్నటువంటి కర్మలను మనం అర్థం చేసుకోగలుగుతాం. మనకు ఎటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి? గుణయుక్తమైన ఆలోచనలు కలుగుతున్నాయా లేక అవగుణయుక్తమైన ఆలోచనలు కలుగుతున్నాయా? హింసాత్మకమైన ఆలోచనలు కలుగుతున్నాయా? శాంతి ప్రేరకమైన ఆలోచనలు కలుగుతున్నాయా? అసలు మన భావాలలో క్రూరత్వం ఉందా? సాధు స్వభావం ఉందా? ఎటువంటి భావాలు కలుగుతున్నాయి? మోసము చేయాలి అనేటువంటి భావన కలుగుతుందా లేక పరోపకారం చేయాలనే భావం కలుగుతుందా? మన ఆలోచన సరళిని జాగ్రత్తగా గమనిస్తే మన పూర్వకర్మల సరళి ఎలా ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఆ కర్మ ఫలితాలు కూడా ఎలా ఉండవచ్చో మనం అర్థం చేసుకోగలుగుతాం. సరే, వర్తమానంలో ఉన్నటువంటి కర్మలను మనం నియంత్రించగలం, కానీ మరి పూర్వకర్మలను ఏం చేయాలి? వాటిని నుండి మనం ఏ విధంగా మనను మనం రక్షించుకోవాలి, కర్మ ఫలితాలను శ్రేష్టంగా మరల్చుకోవాలి అంటే ఇప్పుడు మనం ఆచరించవలసినటువంటి ప్రక్రియ ఏమిటి, వాటిని మనం ఏ విధంగా శుద్ధం చేసుకోగలం, ఇలా ఇటువంటి విషయాలను గురించి, కర్మ ఫలితాలను శ్రేష్టంగా చేసుకోవడం గురించి మనం రేపు చర్చించుకుందాం. ఓం శాంతి.